ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮದೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಳಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗೆ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತೂ ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯರು ಶ್ರೀ 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 ತ್ರಿದಂಡಿ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜಿಯರ್ ಸ್ವಾಮಿವಾರು, ಭಗವದ್ಗೀತನು ಸುಲಭಂಗಾ ಅಂದಿಸಾಲಿ ಅನೇ ಸಂಕಲ್ಪಂತೋ ವಿಶೇಷಾರ್ಥಾಲತೋ ಕೂಡಿನటువంటి ఒక చక్కటి గ్రంథాన్ని ప్రకటించారు. దానిలో అర్జునుడు శ్రీకృష్ణుడు పలికినటువంటి శ్లోకాలని సంభాషణాత్మకంగా అంటే ప్రశ్నోత్తరాలుగా ఉండేటట్టు స్వామివారు అందించారు. దాన్ని ప్రతిరోజు మనం శ్రవణం చేస్తున్నాం. ఈవేళ కొనసాగింపు ప్రారంభం. కాశ్యపాన్ వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఎతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. నిన్నటి రోజున స్వామివారు ఒక చిన్న ఉదాహరణగా యాపిల్ పండుని చూపించి, ఆ యాపిల్ పండు చూచిన వెంటనే కళ్ళు అది మనస్సులోకి చేరిన తర్వాత దాని మీద ఒక రకమైన ప్రేమ, అది తినాలా, ఎలా ఉంటుంది, ఏమిటి అని మనస్సును అడగడం, మనస్సు తిందంలే వద్దులే అని చెప్పడము, ఆ తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటే అప్పుడు చేతిలో ముందుకు వెళ్ళి దాన్ని తీసుకొచ్చి కోసి పంటికి అందిస్తే అవి నమిలి నాలికను చప్పరించుకుంటూ తింటాం. ఇలా ఇన్ని చకచకా సరిగి సాగిపోతూ ఉంటాయి అని చాలా చక్కటి సమన్వయాన్ని ఒకటి చెప్పారు. సరిగ్గా అదంతా అర్జునుడి విషయంలో సరిపోయేటట్టుగా వచ్చింది. ఇప్పుడు దాన్నే మళ్ళీ అడుగుతూ ఉంటే సమాధానం సాగుతూ ఉన్నది. అడిగేన్, ఇంకొంచెం వివరణ కావాలి అని శిష్యుడు అడిగారు. దానికి ఆచార్యుల వారి సమాధానం, అడిగేన్ అర్జునుడు వివరించాడు పై విషయాలన్నీ కూడా బానే ఉంది, కానీ నిజానికి అర్జునుడు కృష్ణ పరమాత్మ చెప్పిందంతా గ్రహించాడా, లేకపోతే మనమే ఇలా అర్థాలు చెప్పుకుంటూ ఉన్నామా? ఇది నాసుని సందేహం అంటూ 282వ ప్రశ్న ఇది. దానికి స్వామివారు, గ్రహించాడు, అంతేకాదు శ్లోకంలో కూడా అన్నాడు ఆ విషయాన్నే. సాధారణ మానవులందరూ మనస్సులో తన్మయత్వం చెందిపోతూ ఉంటారు, కనుక పొరపాట్లను చటుక్కొని గ్రహించలేరు. అయితే అర్జునుడు చాలా సుశిక్షితుడైనటువంటి ధీశాలి, ధర్మరాజు మొదలగు వారి వద్ద చాలా కాలం మెసిలినవాడు, కనుక పై మాటలన్నీ అనేసిన వెంటనే స్ఫురించింది అతనికి ఏదో పొరపాటు జరిగిపోతుంది అని. వెంటనే నాలుగు కరుచుకున్నాడు, క్షణంలో కర్తవ్యం గోచరించి ఇలా అంటున్నాడు. ఇది 283వ ప్రశ్న. ఎలా అన్నాడు స్వామి, ఏం చెప్పాడు? చెప్తున్నాను విను. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః ఎత్రేయ స్యాత్ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం. అంటే కార్పణ్యదోష ఉపహత స్వభావ అహం ధర్మ సమ్మూఢచేతాః త్వాం పృచ్ఛామి యత్ శ్రేయః నిశ్చితం స్యాత్ తత్ మే బ్రూహి తే అహం శిష్య త్వాం ప్రపన్నం మాం శాతి అని దీనికి అన్వయం చెప్పుకుంటే చక్కటి భావన భావం బయటకు వస్తుంది. అంటే ఎలా అర్థం అడిగే, ఏముంది అర్జునుడి యొక్క స్వభావం కార్పణ్యం చేత కలుషితమైపోయింది, ఆ స్వభావంతో ఆచరించవలసిన విషయమేమో నిర్ణయించుకోలేకపోతున్నాడు. మంచేదో స్వామి మీరే నాకు చెప్పాలి అని కృష్ణుడిని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను మీకు శిష్యుడిని, శరణాగతి చేస్తున్నాను, నన్ను శాసించండి. ఇది అర్జునుని మాటలు. అయ్యో, చాలా మారిపోయింది పరిస్థితి. వెనకటి శ్లోకానికి ఈ శ్లోకానికి చాలా తేడా కనిపిస్తోంది స్వామి. ఇంతవరకు మనకు కృష్ణార్జునులు ఇద్దరు సారథి రథికుడుగా కనబడ్డారు, ఇప్పటి నుంచి గురు శిష్యులు అవుతున్నారన్నమాట. అవును, మొదటి అధ్యాయంలో తానే అధికంగా మాట్లాడాడు, అన్నీ తెలిసిన వాళ్లాగా ఆ అర్జునుడు. కృష్ణుడేమో ఊరుకున్నాడు, అడగంది చెప్పడం ఎందుకులే అని అనుకున్నాడు. అదే కదా సామెత చెప్తూ ఉంటారు, నా పృష్ట కశ్యచిత్ బ్రూయాత్ అని. అడగందే ఏమీ చెప్పకూడదట, అందులో అధ్యాత్మ విషయాలు అస్సలు చెప్పకూడదట. అందుచేత ఆగాడు కృష్ణ పరమాత్మ ఇంతవరకు. ఇప్పుడు నాకేది మంచిదో చెప్పు అని అడగగానే, అంతేనా, అడగడమే కాదు నీ శిష్యుడిని అంటున్నాడు, శరణాగతి కూడా చేసేసాడు. మరి అది ఏం, శరణాగతి ఒక్కటే తన విపత్కర మానస పరిస్థితిని చక్కదిద్దగల సాధనము అని అర్జునుడు తలచి ఉంటాడు. శిష్యభావాన్ని తక్షణమే స్వీకరించేశాడు. శిష్యుడు ఎంత వినయవంతుడైతే గురువుకి అంతంత ప్రీతి జనిస్తూ ఉంటుంది. అందుచేతనేమో అర్జునుడు ఎప్పుడైతే ఆత్మార్పణం ద్వారా శిష్య లక్షణాలు పాలించాడో, వెనువెంటనే శ్రీకృష్ణ పరమాత్మ తన గురుధర్మాన్ని నెరవేర్చి ఆధ్యాత్మిక బోధతో కడతీర్చి ఉంటాడు. ఈ ఆత్మార్పణము ముముక్షులందరికీ మార్గదర్శకం కదా స్వామి. అవును, మన దేశంలో వైదిక ధర్మంలో ఉండే గురు శిష్య భావన అసాధారణమైంది. వేలాది తల్లిదండ్రులు కురిపించలేని వాత్సల్యాది భావాలను గురువు ఒక్కడే శిష్యుడికి లభింపజేసి సందేహ నివారణ చేయగలుగుతాడు, చెయ్యపట్టుకుని నడిపించగలుగుతాడు. శిష్యుడు చేయవలసినదంతా విశ్వాసంతో ఆ చేతిని అందుకోవడమే. ఇక ఆ పైన ఎన్ని వందల వేలు సందేహాలు వచ్చినా గురువే తీరుస్తూ ఉంటాడు, తరింపజేస్తూనే ఉంటాడు. ఎన్ని ప్రశ్నలను అడిగినా విసుక్కున్నట్లు కనిపించడు. కృష్ణ పరమాత్మ గీతలో కూడా మనకు అలాగనే కనిపిస్తాడు. అదే మరి శరణాగతి ఫలం అంటే. అడిగాను అడిగాను, ఇంతకీ కార్పణ్యం అంటే ఏమిటి స్వామి? ఆ దోషం చేత కొట్టబడిన స్వభావం కలవాడనై ఉన్నాను అన్నాడు కదా అర్జునుడు. అంటే ఏమిటి స్వామి అంటే, కృపణుడు అంటే లోభి అని అర్థం. మామూలుగా దరిద్రుడు అని మామూలుగానే అర్థాలు. స్వల్పమైన ధనక్షయాన్ని కూడా ఎవడు సహింపడో వాడు కృపణుడు. ధనమంటే సంపద అంటాం కదా, ఎన్నో రకాల సంపదలు ఉన్నాయి, అందులో బంధు సంపద ఒకటి. వాళ్ళు చనిపోయినచో ఇక నేనెందుకు అనుకునేవాడు కూడా కృపణుడే. ఈ బంధువులు ఈ దేహంతో సరి, వేరే దేహంతో వేరే బంధువులు వస్తారు. ఆత్మకి బంధువులతో సంబంధం లేదు అని ఎరగడమే ఆత్మజ్ఞానం. అది లేనివాడు ఆత్మజ్ఞాన దరిద్రుడు. అందుచేత కృపణుడైపోయాడు అర్జునుడు. తనని తానే నిందించుకుంటున్నాడు. అడిగాను అడిగాను, స్వామి ఇక అవసరం లేదు, మీరు చెప్పిన దాన్ని బట్టి నా బంధువుల ఎందుకల ప్రీతి అనే దోషము చేత కొట్టబడిన స్వభావము గల నేను అని కూడా అర్థం చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. అయితే కార్పణ్యము బంధుప్రీతి ఉందే, అది ఒక ఈ బంధుప్రీతి ఒక దోషమా లోకంలో? కాదు కదా, మరి బంధువులు అందరూ కావలసిన వాళ్ళేనాయి. మరి దోషమంటే ఏమై ఉంటుంది? కులక్షయం జరగడమే దోషం, లేదా బంధువుల యందు మమకారం ఉండడమే దోషం. అడిగాను, అర్థమైంది. కార్పణ్య దోషం అనొచ్చు, కార్పణ్యము దోషము అని విడదీసి చూడవచ్చు. ఆత్మజ్ఞాన శూన్యత అనే కార్పణ్యము చేత మరియు బంధుమకారం అనే దోషం చేత కొట్టబడిన స్వభావం కలవాడయ్యాడు అర్జునుడు అనుకోవచ్చు. లేదా బంధువులను చంపవలసి వస్తుందనే దీనత్వం చేత, కులక్షయం జరిగిపోతుందనే దోషం చేత కొట్టబడినటువంటి స్వభావం కలిగిన వాడైనాడు అర్జునుడు అనొచ్చు. మరి కొట్టబడడం అంటే ఏమిటి స్వామి? కొట్టబడిన అంటే కలుషితమైన అని అర్థం. ప్రశాంతమైన సరోవరంలో అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న రాయి చేత్తో పట్టుకుని నీటిలో వేసుకొడితే కదలికలు బయలుదేరి తరంగాల వల్ల ప్రశాంతత కలుషితమై అడుగు భాగం స్పష్టత కోల్పోతుంది కదా అది. అడియన్, మరి దీనినే అక్కడ కంపెనీలో ఆఫీసరు అనే ఉదాహరణలో ఒక రంగు కళ్ళజోడుగా నిరూపించారు కదూ. బాగా గ్రహించావు. అవును, కార్పణ్య దోషం చేత స్పష్టత లోపించి బుద్ధి అంటే మేనేజరు సరి అయిన నిర్ణయం రాలేకపోతున్నాడు అనుకున్నాం. అడియన్, అడియన్, స్వామి స్వభావం కదా కొట్టబడింది. మరి స్వభావం అంటే, స్వభావం అంటే ఇక్కడ పౌరుషం అని చెప్పవచ్చు, ధైర్యం అని చెప్పచ్చు. పౌరుష ధైర్యాలు స్వాభావిక గుణాలు, ఈ రెండు క్షత్రియులకు ఉండాలి కదా. అవి రెండూ లోపించేయి. బంధు స్నేహం వలన ఆ కారణం చేతనే ధర్మ సమ్మూఢ చేతస్కుడైపోయాడు. అంటే అతని మనస్సు ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది చేయ తగినది, ఇది చేయరానిది, ఇది కర్తవ్యము, ఇది కాదు అనే విషయాన్ని నిర్ణయించడంలో మూఢమైపోయింది, మొద్దుబారిపోయింది, నిర్ణయం అసాధ్యమైపోతోంది. అడియన్, స్వామి బాగా చెప్పారు. అందుకనేనేమో యత్ నిశ్చితం శ్రేయ స్యాత్ తత్ బ్రూహి, ఏది నాకు నిశ్చయంగా శ్రేయస్సవుతుందో కృష్ణ నువ్వే నాకు చెప్పు అన్నాడు కదా స్వామి. అలా కూడా చెప్పుకోవచ్చు, ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. యత్ శ్రేయ నిశ్చితం స్యాత్ తత్ బ్రూహి, ఏది నాకు శ్రేయస్సని నీ చేత నిశ్చయింపబడుతుందో దానినే నీవు చెప్పు కృష్ణ అని కూడా అర్థం చేసుకోవచ్చు. అడియన్, శ్రేయస్సు అంటే యుద్ధం చేయడం మంచిదో కాదో చెప్పమనే? అంత చౌకబారుగా అర్థం చేసుకోవడం తెలివి తక్కువతనం అవుతుంది. యుద్ధం చేసేదా మానేదా అని మాత్రమే అడగదలిచిన వాడు శిష్యస్తేహం, శాధిమాం, ప్రపన్నం ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడతాడా? వాడక్కర్లేదే. వాడినా అదే అభిప్రాయమైతే పరమాత్మ యుద్ధం చెయ్యి అని చెప్తే సరిపోయి ఉంటుంది. అందుచేత ఇక్కడ శ్రేయస్సు అంటే అంత తేలిక అర్థం తీసుకోకూడదు. యుద్ధం అనేది తాత్కాలిక శ్రేయస్సు కావచ్చు, కానీ శాశ్వత శ్రేయస్సు ఏది అన్న అర్థంలో మనం చూడాలి ఇప్పుడు. అంతేకాదు, కృపణుడంటే కూడా లోతుగా చూస్తే ఇంకో అర్థం మనకి వస్తుంది. అడియన్, లోతుగా చూడడం అంటే మూలానికి వెళ్ళాలి, ఉపనిషత్తు వాంగ్మయంలోకి వెళ్ళి అక్కడ ఏముందో దాన్ని జాగ్రత్తగా గ్రహిస్తే గాని అసలు విషయం తెలియదు. అడియన్, అడియన్, అయితే ప్రతి అధ్యాయంలో చివర మనకి ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని ఉండనే ఉందిగా. అందుచే కృపణుడంటే ఉపనిషత్ ప్రకారం ఎవరు అంటే చెప్తాను విను. బృహదారణ్యక ఉపనిషత్తులో 3.8.10 వస్తుంది. గార్గి అనే ఆమెతో జరిగిన సంవాద సందర్భంలో ఒక శృతి వాక్యం, యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా అస్మాత్ లోకాత్ ప్రైతి సకృపణ అంటుంది. అంటే అర్థం, మానవుడై పుట్టి ఆత్మస్వరూప సాక్షాత్కారము లేకుండా మరణించినవాడు కృపణుడు అని. అలాగే కఠోపనిషత్తులో శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తే సంపరీత్య వివినక్తిధీర తయోర్హి శ్రేయ ఆదదానస్య సాధుభవతి హీయతే అర్థాత్ య ఉప్రేయో ఉర్ణీతే అనే శ్లోకంలో శ్రేయో మార్గం నివృత్తి మార్గమని, ప్రేయో మార్గం ప్రవృత్తి మార్గమని చెప్పబడింది. అంచేత అర్జునుడు శ్రేయస్సును ఉపదేశించమంటే అర్థం నివృత్తి మార్గాన్ని ఉపదేశించి ఆధ్యాత్మ విద్యను అందించుము అని అర్థం చేసుకోవాలి. అడియన్, నివృత్తి మార్గం అంటే కర్మలు చేయకపోవడమేగా. అది ఉపదేశించడం అంటే యుద్ధం చేయవద్దని రాదు. ఇప్పుడు అర్థం వస్తుందేమో, కాదు. నివృత్తి మార్గం అంటే కర్మలు చేయకపోవడం అని అర్థం కాదు. కర్మని చేసేటప్పుడు దాని యందుగల సంగము నుండి, అదిచ్చే ఫలము నుండి మనం నివృత్తం కావడాలి. ఆ నివృత్తి కావడమే చెప్తున్నారు. మరిన్ని వివరాలు మనకి ఇంకా ముందు ముందు బాగా తెలుస్తాయి. అడిగాను. 297వ ప్రశ్న. ఇలా ఆధ్యాత్మిక విద్యని బోధించమని అడిగినట్లు పరోక్షంగా అడిగిన దానికే కృష్ణుడు దురదుర చెప్పేశాడా గుహ్య గుహ్యతర గుహ్యతమ రహస్యాలని? లేదు, స్పష్టంగా కంఠరవేణ నహి ప్రపశ్యామి అనే శ్లోకంలో అడగనే అడిగాడు అర్జునుడు అని అంటూ రేపటి రోజున 298వ ప్రశ్నలో మళ్ళీ ప్రారంభిద్దాం. ఇక్కడికి స్వామివారి గ్రంథంలో 13 భాగాలు పూర్తయ్యాయి. 14వ భాగం రేపటి రోజున ప్రారంభమవుతుంది. చక్కటి విశేషాలు అందించిన స్వామివారి చరణారవిందాలకి అనేక దాసోహాలు సమర్పిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాడ్ వారు హైదరాబాదు.